Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పీసపాటి. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన మరో 2 కథలను విందామా. అంతకన్నా ముందుగా మన్నెం శారద గారి కథలను ఉద్దేశించి ప్రముఖ వారపత్రిక అయినటువంటి నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ గారు మరి ఏమన్నారో, ఏమి అభినందనలు శారద గారికి ఇచ్చారో విని ఆ తర్వాత కథల్లోకి వెళ్ళిపోదాం. నాకు సరదా కోసం కథలు రాసేవారి కంటే, సంతోషం కోసం కథలు రాసేవారి కంటే, తమని తాము సంస్కరించుకునేందుకు కథలు రాసేవారంటే చాలా ఇష్టం. నా కథలతో సమాజం మారిపోతుంది, పాఠకులంతా పోరాట యోధులైపోతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కథ చదివి కళ్ళు చమర్చుకుంటే చాలనుకున్నాను. ఆ అదృష్టానికి నేను నోచుకోకపోతే నా కథ నన్ను కన్నీరు పెట్టించి ఏమాత్రం నన్ను సంస్కరించినా చాలనుకున్నాను. అందుకే నేను కథలు రాస్తున్నానని నాతో శారద గారు ఓసారి నవ్వుతూ అన్నారు. నా కథలు నన్ను సంస్కరించడం కంటే పెద్ద సామాజిక బాధ్యత ఏముందండి అన్నారు నవ్వుతూ. అందుకే వారి కథలంటే నాకు ఇష్టం. ఇవి నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ గారు శ్రీమతి శారద గారి కథలను ఉద్దేశించి ఇచ్చిన అభినందనపూర్వక మాటలు. కొన్ని మరికొన్ని మాటలు శారద గారిని కథలను ఉద్దేశించి వారు ఏమన్నారో వచ్చేవారం విందాము. మరి కథల్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం వినబోతున్న కథ పేరు మనసున మనసై. మరి మనసు కథలు మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతాయి ఎప్పుడూ కూడా. మరి ఈ మనసు కథ ఏంటో కూడా తెలుసుకుందామా. ఇంటి పనులన్నీ ముగించుకొని గబగబా బస్టాండ్కి వచ్చి నిలబడింది ఇందిర. తను వెళ్లాల్సిన బస్సు తప్పించి మిగతావన్నీ వస్తున్నాయి. టైం ఎంతైందో తెలియదు. ఉన్న పాత వాచిని కూడా తన అన్న కూతురు తీసేసుకుంది. బండెడు ఇంటి పని చేసి తెమిలేసరికి ఇంతైంది. ఆ ఇంటి వాళ్ళు ఏమంటారో. వాళ్ళు ఇచ్చే జీతం కన్నా తను కొన్ని గంటలు తమ నరకల లాంటి ఇంటి నుండి బయటపడడానికి, కొంచెం స్వేచ్ఛాగాలు పీల్చడానికి తనకి ఉద్యోగం పనికొస్తున్నది. ఉద్యోగం అనుకోగానే ఇందిరకు అంత బాధలోనూ కొద్దిగా నవ్వొచ్చింది. ఒకడు డబ్బున్న రోగిష్టి ముసలాయనకు సపర్యలు చేయడానికి తను తండ్రి చనిపోయి మధ్యలో మానుకున్న నర్సు కోర్సు పనికొస్తున్నది ఇప్పుడు. పాపం రామచంద్రం గారు, ముసలాయన్ని జాలిగా తలుచుకుంది ఇందిర. ఎంత డబ్బుంటేనే, ఎంత పరపతుంటేనే ఇప్పుడు ఆయనకి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. లంకంత కొంపలో ఆయన గురించి వాకబు చేసేవాళ్ళు లేరు. ఆ ఇంట్లో తెల్లవారిన దగ్గర నుండి అందరి అవసరాలకి ఖర్చులకి మంచినీళ్ళలా ప్రవహించే ప్రతి పైసా ఆయన కష్టార్జితమే. కానీ ఆ సంగతి ఎవరూ గుర్తించినట్లు ప్రవర్తించరు. ఆడవాళ్ల వంటి మీద బంగారపు పోగులు తీసి అల్లిన బట్టలు, రవ్వల నగలు, నడుస్తున్న అడుగుల్లో ఐశ్వర్యపు ధీమ, చూపుల్లో ఇతరుల పట్ల చులకన భావం, వాళ్ళ దగ్గర క్షణం సేపు నిలబడితే ఇందిరకి ఎవరో తల మీద పాదం పెట్టి భూమిలోకి తొక్కేస్తున్న భావం కలుగుతుంది. వాల్తేర్ అప్లాంట్స్ వెళ్ళే బస్సు వచ్చింది. ఇందిర ఆలోచనల నుండి బయటపడి బస్సు ఎక్కింది. చేపల కంపు చుట్టవాసనలతో బస్సు దొండపర్తి నుండి వాల్తేర్ అప్లాంట్స్ బయలుదేరింది. కళ్ళు పోనా ఎదుగొంతకానా, కాలు అప్పడంలో తొక్కేసినావు అంటూ క్రిక్కిరిసిన బస్సులో ఒక అప్పలమ్మ కోపంతో తిడుతూ ఇందిర పమిటలాగింది. జీర్ణమైన గుండెని చెరగకుండా కాపాడుకుంటూ బ్రతుకుతున్న ఇందిర చీరని మాత్రం చెరగకుండా ఆపలేకపోయింది. బస్సులో ఉన్నవాళ్ళెవరూ అప్పలమ్మ చర్యను గ్రహించకపోగా చిరిగిన ఇందిర చీరను చూసి ముసిముసుగా నవ్వుకున్నారు. బిక్కచొచ్చిన ప్రాణాన్ని ఉగ్గబట్టుకొని, కళ్ళలో సుడులు తిరుగుతున్న దుఃఖాన్ని బిగబెట్టుకొని చిరుగును దాచుకునే ప్రయత్నం చేసింది ఇందిర. ఇంతలో వాల్తేర్ అప్లాంట్స్లో బస్సు ఆగింది. ఇందిర బస్సు దిగి గబగబా ముందుకు నడుస్తుంటే ఆమె వేసుకున్న చెప్పు టప్పున తెగింది. ఇందిర ఈసారి ఏడుపు ఆపుకోలేకపోయింది. వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మెడలో ఉన్న గిల్టు గొలుసు నుండి పిన్ను తీసి చెప్పుకు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. పిన్ను ఎంతకీ చెప్పులో దిగనని మొరాయించడంతో ఆమె మెల్లిగా అలానే కాళ్ళు ఈడుస్తూ ఆ మేడను చేరుకుంది. సముద్రానికి అభిముఖంగా విశాలమైన ఆవరణలో కొబ్బరి, సంపెంగ, మామిడి చెట్ల గుబురుల్లో దిష్టి తగులుతుందేమోనని సగం సగంగా దాగి కనిపిస్తున్నదా తెల్ల మేడ. ఇందిరను చూసి అలవాటుగా దారిచ్చాడు గూర్ఖా. ఇందిర తెగిన చెప్పుల్ని గూర్ఖాకి అప్పచెప్పి కొంగు కప్పుకొని హాల్లోంచి మెట్లెక్కుతుంటే అక్కడే కూర్చొని ఉన్న పెద్ద కొడలు ఇప్పుడా రావడం అంది గద్దిస్తున్నట్లుగా. ఆలస్యమైంది అంది ఇందిర గుణుగుతున్నట్లుగా. అదే అడుగుతున్నాను. ఇప్పుడు వస్తే ఆ ముసలాయనకి మొహం ఎవరు కడుగుతారు, టిఫిన్ ఎవరు పెడతారు, జీతాలు తేరగా తీసుకోవడం కాదు, టైంకు రావాలి అందామె కంగున. ఇందిర అభిమానంగా చూసింది ఆవిడ వైపు. పెద్ద కోడలు పక్కన ఆమె భర్త కూర్చొని ఉన్నాడు. అతని మొహం తోడేల్లా ఉంటుంది. నక్కలా ఆకలి చూపులు చూస్తున్నాడు అతను. అతని చూపుల్లో పేదరికాన్ని, అసహాయత్వాన్ని దోచుకు తినే కిరాతకత్వం ఉంది. ఇందిర ఆమె కేకల్ని భరించగలదు కానీ అతని చూపుల్లోని నీచత్వాన్ని ఎదుర్కోలేదు. అందుకే ఒక్క అంగలో మేడెక్కింది. పై అంతస్తులోని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రామచంద్రయ్య గారు దగ్గుతున్నారు. ఇందిర అవన్నీ మర్చిపోయి అతనికి మంచినీళ్ళు అందించింది. వచ్చావా, ఆలస్యమైతే రావనుకున్నాను అన్నారాయన కళ్ళద్దాల్లోంచి ఇందిరను చూస్తూ. క్షమించండి, ఆలస్యమైంది. మొహం కడుక్కున్నారా? టిఫిన్ కూడా అయిందనిపించాను. ఇంతకీ దేనికి ఆలస్యం చేశావు? ఇందిరకి ఇంట్లో తతంగమంతా రీలులా తిరిగి మనసు బాధ అనిపించినా నవ్వడానికి ప్రయత్నించింది. మామూలే సార్, మా మధ్యతరగతి కుటుంబాల్లో పొద్దుటే బోల్డ్ తలకాయ నొప్పులు. రండి, మీకు స్పాంజ్ బాత్ చేయిస్తాను అంది ఇందిర బేసిన్లో వేడి నీళ్లు స్పాంజి తీసుకొచ్చి. ఇందిర సహాయంతో ఆయన లేచి స్టూల్ మీద కూర్చున్నారు. ఇందిర ఆయనకు వళ్ళు తుడుస్తుంటే, మధ్యతరగతి అంటున్నావు, ఆ సంగతులు నాకు తెలియవనా? నేను నానా కష్టాలు పడే ఈ స్థితికి చేరుకున్నాను. ఇంతకీ నీకు పెళ్ళెందుకు చేయలేదు అని అడిగారు ఆయన. మధ్యతరగతి వాళ్ళ సంగతులు తెలుసంటున్నారు కదా సార్, మాలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వవో మీకు తెలీదా అంది ఇందిర టవల్తో అతని ఒళ్ళు తుడుస్తూ. డబ్బులు లేకంటావు, అది సరికాదు. బాధ్యతలు తప్పించుకునేందుకు కొందరు డబ్బు ఇబ్బందిని అడ్డం వేసుకుంటారు. ఏమంటావు? ఆ ఎగవేత లక్షణం డబ్బు లేకపోవడం వల్లనే కదా అలవడుతుంది అంది ఇందిర ఆయనకి చొక్కా తొడుగుతూ. లేదు, మీ అన్నలు నీ బాధ్యతని వాళ్ళదిగా స్వీకరించడం లేదు. డబ్బు లేదని రేపు వాళ్ళ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటారా? చస్తే ఉండరు. తల తాకట్టు పెట్టి చేస్తారు. కానీ నీ విషయంలో ఆ తలని తాకట్టు పెట్టడానికి మీ వదినలు అంగీకరించరు అన్నారు ఆయన. ఇందిర ఆయన చెప్పే నిజాన్ని కాదనలేకపోయింది. ఆయనకి చొక్కా తొడిగి మంచం మీద కూర్చోబెట్టి ఫ్లాస్క్లోని కాఫీ పంపిస్తుంటే, కుటుంబంలోని కొన్ని పటుత్వమైన అనుబంధాలు తెరమరుగైతే మిగతా అనుబంధాలు చెల్లాచెదురైపోతాయి. నీ పెళ్ళయ్యాక నీ తల్లిదండ్రులు పోతే ఈ రోజున నువ్వెవరికి అదనపు భారం అయ్యేదానివి కాదు. నా సంగతే చూడు, నా చేతుల మీదుగా ఈ ఆస్తిని అంతా సంపాదించాను. నేనంటే నా పిల్లలు గడగడలాడేవారు. నా భార్య పోయాక మా మధ్య వంతెన కూలిపోయింది. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేశాక ఇప్పుడు నేనొక తలనొప్పిని వాళ్ళకి అన్నారు ఆయన విచారంగా. ఇందిర ఆయనకు మందులిచ్చి మంచినీళ్ళు అందిస్తూ, మీ ఆస్తి ఎంత ఉంటుంది సార్ అంది ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా. ఇప్పుడు ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం 100 రూపాయలతో మొదలెట్టాను. ఇప్పుడు లెక్కేస్తే ఎన్ని కోట్లు అవుతుందో మరి. కానీ ఈ కోట్లతో నన్ను ప్రేమించే మనిషిని ఒక్కళ్ళను కూడా కొనుక్కోలేకపోయాను. అలా అంటుంటే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదేంటి సార్, ఇంతమంది కొడుకుల్ని కూతుళ్ళని కోడళ్ళని మనవల్ని పెట్టుకొని, అంది ఇందిర ఊరడింపుగా. నిజమే, సముద్రయానం తాగడానికే గుక్కెడు నీళ్లు లేవు. పడుకుంటారా? అంది ఇందిర మాట మార్చడానికి. నా జీవితంలో పగటిపూట ఎప్పుడూ పడుకొని ఎరగను. ఈ పక్షవాతం వచ్చాక ప్రాణం ఉండి శవమైపోయాను. ఇంతకంటే నరకం మరొకటి ఉండదు. అలా అనకండి సార్, నేను వచ్చిన ఈ 6 నెలల్లో చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకో నెలలో మీరు మీ అంతటా అన్ని పనులు చేసుకోగలరు. నమ్మమంటావు? అంటూ నవ్వారు రామచంద్రం గారు. నమ్మి తీరాలి. ఇందిరాయన్ని లావదీసి ఆయన చెయ్యి తన భుజం మీద వేసుకొని చిన్నగా హాల్లో నడిపించసాగింది. ఏదైనా మ్యూజిక్ పెట్టు, మనసుకి కొంచెం హాయిగా ఉంటుంది. ఇందిర టేప్ ఆన్ చేసింది. బాలమౌళికృష్ణ త్యాగరాయ కృతుల మాధుర్యం హాల్ అంతా పరుచుకుంది. మనసున వెన్నెల కాచడం అంటే ఇదేనేమో అనిపించేలా. సరిగ్గా అప్పుడే ఆ ఆనంద పారవశ్యాన్ని నిలువున భగ్నం చేస్తూ ఎక్కడో ఏదో విస్ఫోటన జరిగినట్లుగా కింద అంతస్తు నుండి స్పీకర్ల ద్వారా మైకేల్ జాక్సన్ పాట చెవుల్ని తద్వారా గుండెని బద్దలు చేసింది. ఇందిర, రామచంద్రం గారు ఒక్కసారే ఉలిక్కి పడ్డారు. పెద్ద వయసు, ఆ పైన పక్షవాతం వచ్చిన మనిషి కావడంతో ఆయన శబ్దానికి తట్టుకోలేక ఆ తలుపులు ముయ్యి ఇందిరా అన్నారు. ఇందిర తలుపులు మూసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన ఆ శబ్దానికి తట్టుకోలేకపోతున్నారు. మనిషి నిలువున వణుకుతున్నారు. ఇందిర చొరవ చేసి తలుపు తీసి మెట్లు దిగింది. క్రింద హాల్లో రామచంద్రం గారి పెద్ద మనవడు స్నేహితులతో పూనకం వచ్చినట్లు ఊగుతూ ఆడుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ మనసున మనసై కథలో కొంత భాగం ఇప్పుడు మనం విన్నాము. మరి తరువాయి భాగం ఒక చిన్న విరామం తీసుకొని విందామా? ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్నెన్ శారద గారు రచించిన మనసున మనసై అనే కథను వింటున్నాం కదా. మరి ఇందిర మైకేల్ జాక్సన్ మ్యూజిక్ విని మేడ మించి కిందకొచ్చింది అనే వరకు విరామానికి ముందర కథ విన్నాం. మరి తర్వాత ఏమైంది అనే విషయం ఇప్పుడు తర్వాయి భాగం కథ విని తెలుసుకుందామా? ఇందిరని వాళ్ళెవరూ గమనించే స్థితిలో లేరు. గమనించినా గుర్తించే స్థాయి కాదు వాళ్ళది. ఇందిర దిక్కు తోచనట్లుగా కాసేపు అలాగే నిలబడింది. ఏం కావాలి? పెద్ద కోడలు కేక విని ఉలిక్కిపడి చూసింది ఇందిర. నిన్నే క్రిందకొచ్చావెందుకు? బాబుగారు ఈ సౌండ్కి వణికిపోతున్నారమ్మా, కాస్త సౌండ్ తగ్గించమని అంటూ నసిగింది ఇందిర. ఆ మాట విని ఆమె పెద్ద కొడుకు డాన్స్ ఆపి, ఏంటి సౌండ్ తగ్గించాలా? ఆ ముసలాండి వెళ్ళి ఇంకెక్కడన్నా ఉండమని చెప్పు. ఈయన కోసం మా సరదాలు ఎన్నాళ్ళు చంపుకోవాలి? ఓల్డ్ బగ్ అంటూ అతను మళ్ళీ డాన్స్ మొదలెట్టాడు. ఏంటో మన ప్రాణానికి తగులుకున్నాడు. ఇంకా చాలా సంతానం ఉన్నారుగా, వాళ్ళ కొంపలో ఏడవచ్చు కదా. ఇతని మూలంగా పై మేడంతా వాడుకోవడానికి లేకుండా పోయింది అంటూ లోనికి వెళ్ళిపోయింది పెద్ద కోడలు. ఇందిర నిస్సహాయంగా తిరిగి పైకొచ్చి తలుపులు మూసింది. వెళ్ళావుగా, సౌండ్స్ ఆగలేదేంటి అని ఇందిర వైపు చూసి నవ్వారాయన. ఇందిర తలదించుకుంది. వాళ్ళేం జవాబు చెప్పి ఉంటారో నాకు తెలుసు, అది కూడా ప్రయత్నిస్తాను. ఆ ఫోన్ ఇటివ్వు. ఆయన వరుసగా నలుగురు కొడుకులకి ఇద్దరు కూతుళ్ళకి రింగ్ చేసి ఒకటే మాట అడిగారు. నేను కొన్నాళ్ళు నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను, రావచ్చా అని. అతను ఫోన్ క్రెడిల్ చేసి ఇందిర చేతిలో పెడుతుంటే, ఏమన్నారు సార్ అని అడిగింది ఆత్రంగా ఇందిర. సారాంశం చెప్పమంటావా? వద్దని. నవ్వుతూ ఆయన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అంత ఖచ్చితంగా చెప్పేశారా? ఆశ్చర్యంగా అడిగింది. ఖచ్చితంగానే చెప్పాలా? ఒకరు ఫారిన్ వెళ్తున్నామని, మరొకరు వాళ్ళ అత్తగారు వాళ్ళు వస్తున్నారని, ఇలా ఏదో ఒక సాకు. సార్ ఏంటి? నేను ఇలా అడిగానని అనుకోకపోతే మీకంటూ ఒక చిన్న ఇల్లు కూడా లేదా సార్? నాకు వేరే ఇల్లు అవసరం అనుకోలేదు ఇందిరా అన్నారాయన దగ్ధమైన కంఠంతో. ఇందిరకి ఏం మాట్లాడాలో తోచలేదు. తనకంటూ ఒక ఇల్లుంటే ఆయన్ని తీసుకెళ్లాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఆమెకున్నది మనసు మాత్రమే. ఆయన పనులన్నీ ముగించి చీకటి పడగానే ఇల్లు చేరింది ఇందిర అన్యమనస్కంగా. ఇన్ని రోజులు రాలేదే? వారం రోజుల తర్వాత పనికెళ్ళిన ఇందిరిని నిలవేసినట్లు అడిగింది రామచంద్రం గారి పెద్ద కోడలు. జ్వరం వచ్చిందండి, వినయంగా చెప్పి మెట్లెక్కపోయింది ఇందిర. అటెక్కడికి, ముసలాయన లేడు. ఒళ్ళు చల్లుమన్నట్లయింది ఇందిరకి. కాటికి కాళ్ళు చాచినా వంటి పొగర అనగలేదు ఆయనకి. వయసులో తిన్న తిండి అలాంటిది. ఇక్కడ బాగాలేదని సీతమ్మదారులో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి తగలాడ్డాడు. కావాలంటే వెళ్ళు అంటూ లోనికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇందిర ఆలోచిస్తూ సీతమ్మధార చేరుకుంది. ఇందిరని చూడగానే రామచంద్రం గారికి ప్రాణం లేచొచ్చినట్లయింది. గెస్ట్ హౌస్ వాచ్మనే అతను పనులు చూస్తున్నాడు. వచ్చావా, ఏమైపోయావు ఇన్నాళ్ళు అన్నారాయన ఆత్తిగా. జ్వరం వచ్చింది అంది ముభావంగా. అంతేనా, నీ మొహం అలా లేదే అన్నారాయన ఇందిర మొహంలోకి సూటిగా చూస్తూ. నా సంగతికేం కానీ, మీరెందుకు ఇలా అకస్మాత్తుగా షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి? రాత్రులు ఏమైనా అవసరం వస్తే పలికే దిక్కేది ఇక్కడ అంది ఇందిర. అక్కడ మాత్రం ఎవరు పలుకుతున్నారని? అయినా నా అంతటి నేను రాలేదు. మా కోడలి తల్లి వాళ్ళు వస్తున్నారని నన్ను క్రింద గెస్ట్ హౌస్లో ఉండమన్నారు. నేను అవమానాన్ని భరించలేక ఇక్కడికి వచ్చేసాను. ఈ గెస్ట్ హౌస్ ఫారిన్లో ఉన్న నా చిన్నల్లుడిది అన్నారాయన నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఇందిర చకచక అతని పనులన్నీ చేసి భోజనం పెట్టింది. రాత్రి కాగానే ఇంకా బయలుదేరలేదేంటి అన్నారాయన ఇందిరను ఉద్దేశించి. నేను వెళ్ళడం లేదు సార్ అంది ఇందిర. ఎందుకని? ఇందిర మౌనం వహించింది. బదులుగా కదులుతున్న భుజాల్ని చూసి ఆమె ఏడుస్తున్న విషయం గ్రహించారాయన. ఏం జరిగింది అన్నారాయన ఆతృతగా. ఇందిర కళ్ళు తుడుచుకొని, వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు అంది. మరి ఇంకేం చేసుకోక? అది పెళ్ళి కాదు సార్, ఉరి. అతను రెండో పెళ్లివాడు. మొదటి భార్యని చంపేశాడు, పచ్చి తాగుబోతు. మా వాళ్ళకెదురు అరెకరం పొలం ఇస్తానన్నాడట, అందుకని వాళ్ళు నన్ను కొట్టి అంటూ ఏడ్చింది ఇందిర. విషయం అర్థమయ్యి తల పంకించాడు రామచంద్రరావు గారు. సరే, నువ్వుంటే నాకు ఇంకా సంతోషం, కానీ వాళ్ళు గొడవ చేస్తారేమో అన్నారాయన. ఇందిర కళ్ళు మెరిశాయి. నేను లేకపోతే గుప్పిడి మెతుకులు మిగులుతాయని సంతోషపడతారు సార్ వాళ్ళు అంది. రామచంద్రం గారి మొహం కూడా వికసించింది ఆనందంతో ఆమె తోడు దొరికినందుకు. ఇది సార్ భాగవతం, ఈ ముసలాయన నా చెల్లెల్ని ఉంచుకొని మా ఇంటి పరువు తీసేస్తున్నాడు. ఇది ఇంటికి రాను పొమ్మంటున్నది. ఇందిర అన్నగారు రామచంద్రం గారి కొడుకుల్ని తీసుకొచ్చి గెస్ట్ హౌస్ దగ్గర చెబుతుంటే తెల్లబోయారు రామచంద్రం గారు. ఇందిర నివ్వెరపోయి చూసింది అన్నగారి వైపు. రామచంద్రం గారి అబ్బాయి తండ్రి వైపు ఈసడింపుగా చూసి, విన్నారుగా మీ గురించి లోకం అనుకుంటున్నది అన్నాడు. రామచంద్రం గారు ఉగ్రులైపోయారు. లోకం ఇంకా చాలా అనుకుంటున్నదిరా, సంపాదించిన తండ్రిని వీధిపాలు చేశారని, తండ్రి ఆస్తి వాటాలు వేసుకోవడం తెలిసిన సంతానానికి తండ్రి బాధ్యత స్వీకరించడం తెలియలేదని నాన్నగారు అంటూ చెయ్యెత్తాడు అతను. ఇందిర ఇక తట్టుకోలేకపోయింది. మర్యాదగా చెయ్యి దించండి అంది కోపంగా. అతను ఇందిర వైపు ఉగ్రుడై చూశాడు. ఎవర్తివే నువ్వు అంటూ. ఎవర్తినో మా అన్న చెప్పాడుగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అంది ఇందిర గంభీరంగా. అంటే ఆయన్ని ఉంచుకున్నానని ఒప్పుకుంటున్నావన్నమాట అన్నాడు అతను ఎకసక్కంగా. నిన్ను చంపేస్తాను అంటూ మీద కురికాడు ఆమె అన్నగారు. ఎందుకన్నయ్యా అలా తొందరపడతావు, ఆ తాగుబోతు వాడికి నేను ఇచ్చి కట్టబడితే నీకు ఆరాకరం వస్తుంది, ఈయనకిచ్చి చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, ఏది కావాలి నీకు అంది. ఇందిర అన్నయ్యతో పాటు రామచంద్రం గారు అబ్బాయిలు కూడా నోరు ఆవలించారు ఆ మాట విని. నిజంగా ఇంకా ఆస్తి ఉందా మీ పేరున అంటూ తండ్రిని నిలవేశాడు పెద్ద కొడుకు. ఉంది, అది మాత్రం మీకు రాదు అంది ఇందిర గంభీరంగా. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి అన్నాడు అతను కోపంగా. నేను చెబుతాను, ఆవిడ నా ఉంపుడుగత్తె కాదు, నేను ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ముందుకొచ్చాడు రామచంద్రం గారు. ఆ మాట విని ఇందిర తెల్లబోయింది. ఛీ, ఈ వయసులో మీకు పెళ్ళా, సిగ్గనిపించడం లేదు అన్నారు కొడుకులు. ఎందుకు సిగ్గుపడాలి, పెళ్ళాం పడక సుఖానికి అనుకున్న నీలాంటి వాళ్ళకి నా పెళ్లి గురించి అలానే అనిపిస్తుంది. భార్య అంటే కష్టసుఖాలని జీవితం అంతా తోడుగా నిలబడే స్నేహితురాలు అన్నారు రామచంద్రం గారు ఆవేశంగా. ఛీ అంటూ చీత్కరించి వెళ్ళిపోయారు రామచంద్రం గారు అబ్బాయిలు. వారి వెంటే ఇందిర అన్నయ్య కూడా నిశ్శబ్దంగా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే ఇందిర రామచంద్రం గారి వైపు తిరిగి, అలా అన్నారేంటి అంది ఆశ్చర్యంగా. రామచంద్రం గారు నిస్తేజంగా నవ్వి, నేను మాట వరుసకో ఆవేశంలో కానీ అనలేదు ఇందిరా, నీకు నాకు వయసు తేడా ఉందని తెలుసు, కానీ మనిద్దరికీ ఇప్పుడు అందుబాటులో లేనిది ప్రేమ ఆదరణ. నిన్ను కూతురుగానో చెల్లెలుగానో చూసినా ఈ లోకం నిన్ను నేను ఉంచుకున్నాననే అని ఆనందపడుతుంది. వారికి అవకాశం ఇవ్వకూడదనుకుంటే మనం పెళ్లి చేసుకోవడమే ఉత్తమం, అది నీకిష్టమైతే అన్నారాయన. ఇందిర కళ్ళు చమర్చాయి. కృతజ్ఞతగా ఆయన కాళ్ళకు నమస్కరించింది. తెల్లవారుతూనే రామచంద్రం గారి అబ్బాయిలు, కూతుళ్ళు, కోడళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. వాళ్ళని చూసి రామచంద్రం గారు తెల్లబోయారు. నాన్న, మామగారు, తాతయ్య అంటూ వరుసలు కలుపుతూ అందరూ ఆయన్ని చుట్టుకున్నారు. రామచంద్రం గారికి కానీ ఇందిరకి కానీ వారి ప్రవర్తన అంతరార్థం అర్థం కావడం లేదు. పదండి ఇంటికి వెళ్దాం అన్నారు వాళ్ళు. ఇదే నా ఇల్లు, మేము చిన్నవాళ్ళం, తప్పు చేస్తే క్షమించండి అన్నారు వాళ్ళంతా ఆయన కాళ్ళ మీద పడుతూ. రాత్రికి రాత్రి వాళ్ళంతా ఎందుకు అర్జెంటుగా మారిపోయారో ఇందిరకి కానీ రామచంద్రం గారికి కానీ అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే ఆయనకు ఫోన్ వచ్చిందని ఇందిర రిసీవర్ అందించింది ఆయనకి. ఫోనులో విషయమైన రామచంద్రం గారికి సంగతి అర్థమైంది. రిసీవర్ క్రెడిల్ చేసి ఆయన తన వారసుల కేసు చూసి చిరునవ్వుతో, కోర్టులో నడుస్తున్న మన కోయంబత్తూరు ఫ్యాక్టరీ మనకే చెందిందని తీర్పు వచ్చింది, లాయర్ ఫోన్ చేశాడు అన్నారు. అవునన్న, ఆ సంగతి చెబుదామనే మేము వచ్చాం అన్నారు వాళ్ళంతా. సంతోషం. ఈ సందర్భంగా నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి వస్తాను, నాకు కారు ఏర్పాటు చేయండి. ఎందుకు నాన్నగారు, నేను మిమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తాను అన్నాడు పెద్ద కొడుకు. వద్దు, నేను కారులోనే వెళ్తాను, ఈ పిల్ల తిరుపతి చూడలేదట, నాతో వస్తుంది, రాగానే ఆ ఫ్యాక్టరీ మీకు పనిచేస్తాను. ఇందిర అతనితో వెళ్ళడం ఇష్టం లేకపోయినా అతని చివరి మాట మీద ఆశతో వాళ్ళు మౌనం వహించారు. ఆ రాత్రే కారులో ఇందిర, రామచంద్రన్లు తిరుపతి బయలుదేరారు. తెల్లవారుతూనే న్యూస్ పేపర్లో వచ్చిన వార్త రామచంద్రం గారి కుటుంబ సభ్యుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రం గారు ప్రయాణిస్తున్న కారు తిరుమల కొండల మీద ప్రమాదానికి గురయ్యి లోయలో పడిపోవడం వలన ఆయనతో పాటు మరో యువతి అక్కడికక్కడే మరణించారు. కారు పూర్తిగా కాలి శిథిలమైపోవడం వలన శవాలు ఆచూకీ తెలియడం లేదు. ఆ కుటీరం సముద్ర తీరంలో ఆయన వారికి దూరంగా ప్రశాంతంగా మౌనిలా ఉంది. అందులోని ఇద్దరు వ్యక్తులకి ప్రపంచం పట్టదు. వారికి ఒకరి కళ్ళలో మరొకరికి ఈ ప్రపంచమంతా నందనవనంగా కనిపిస్తుంది. అక్కడ మామూలు భార్యాభర్తలకు ఉండే కీచులాటలు, దాగుడుమూతలు, లావాదేవీలు, దిప్పుకోవడాలు, లెక్కలు, కూడికలు, తీసివేతలు ఏవీ ఉండవు. వారు ఒకరు తోడైతే మరొకరు నీడ. అక్కడ ప్రేమల ఆరాటం తప్పించి హక్కుల పోరాటం లేదు. ప్రపంచం దృష్టిలో చచ్చిపోయిన ఆ జంట నిజమైన చిరంజీవులు. వారి ప్రేమ లౌకిక దృష్టికి అందని హృదయానందం, కొలతలిరుగని వెన్నెల జలపాతం. ఇది ఫ్రెండ్స్ మనసున మనసై కథ. తోడులేని ఇద్దరు నిర్భాగ్యులు అనొచ్చు. వారు ఇద్దరు కూడా కేవలం తోడు కోసం ఒకరినొకరు పెళ్లి చేసుకొని ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా వారు కోరుకున్న జీవితాన్ని గడపడం నిజంగా చాలా బాగుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నందుకు ఇటు ఇందిర కుటుంబ సభ్యులు, రామచంద్రం గారి కుటుంబ సభ్యులు కూడా నిదర్శనంగా నిలిచారు. మరి వారి నుండి తప్పించుకొని వీరిద్దరూ వారికి నచ్చిన జీవితాన్ని వారు గడపడం నాకు నచ్చింది. కాకపోతే నిజంగానే ఆయన ఆ అమ్మాయిని కూతురుగానో చెల్లెలుగానో చూసిన ఈ లోకం వేరే దృష్టితోటే చూస్తుంది. తెలియని అన్నా చెల్లెలు బండి మీద వెళ్తున్నా కూడా వేరే రకంగానే ఊహించుకునే ఈ మనుషులు, మరి ఒకే చోట కలిసి జీవిస్తున్న ఇద్దరు వేరువేరు ఎటువంటి సంబంధం లేని ఒక ఆడ మగని వేరుగానే వేరు దృష్టికోణంలోనే చూస్తుంది. ఇది నేను మా వారు ఒకసారి సినిమాకి వెళ్తేనే తెలియని వాళ్ళు, నేను మా ఆఫీస్ వాళ్ళు, నేను ఎవరితోనో బండి మీద వెళ్తున్నానని పుకారు సృష్టించారు ఆయన మా వారని తెలియక. ఇదండి లోకరీతి. మరి ఇలాగే ఉంటుంది సమాజం. కనుక వారి మనోభావం నేను అర్థం చేసుకోగలను, మీరు కూడా అర్థం చేసుకున్నారనే అనుకుంటాను. మరి తర్వాత కథ వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసి నేలపైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు వినబోతున్న రెండో కథ పేరు ప్లేయింగ్ డాల్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వినోద్ చెప్పిన ప్రపోజల్ విని వినీలా తల్లబోయింది. ఆ వెంటనే ఆమె మొహం ఎర్రబడింది. ఏంటి నువ్వు చెప్పేది, వాళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అంది కోపంగా. ఆమె కోపాన్ని చూసి వినోద్ చిన్నగా నవ్వి, తెలిసే మాట్లాడుతున్నాను, ఇందులో తప్పేముందని అన్నాడు. ఛీ, సిగ్గులేదు అలా చెప్పడానికి అంది వినీల ఇంకాస్త మండిపడుతూ. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు, వినయ్ మనిద్దరికీ స్నేహితుడే. అతని జీవితాన్ని కాపాడడానికి మాత్రం డ్రామా వేయడం వల్ల కొంపలు అంటుకుపోవు, పైగా అతని ప్రాణాన్ని కాపాడని ఘనత నీకే దక్కుతుంది అన్నాడు వినోద్ ఆమెకు నచ్చ చెప్పే ధోరణిలో. అయితే మాత్రం నిన్ను ప్రేమించిన మనిషిని మరొకరిని ప్రేమించమని ఎలా చెప్పగలుగుతున్నావు? ఆమె బొంగమూత చూసి అతను పక్కపక్క నవ్వి ఆమె రెండు భుజాల మీద చేతులుంచి, ప్రేమించమనడం లేదు, ప్రేమించినట్లు నటించమంటున్నాను, నిన్ను వదిలేసుకునేంత త్యాగమూర్తిని కాదు నేను అన్నాడు. వినీలా కళ్ళెత్తి అతని మొహంలోకి చూసి, ఎంత నటనైనా ఏంటో నా వల్ల కాదు వినోద్ అంది కొంత మెత్తపడుతూ. నీ బాధ నాకు అర్థమవుతోంది విను, కానీ వినయ్ చాలా గారాభంగా పెరిగాడు, అతనికి కావాల్సింది కొండ మీద కోతినైనా అతనికి తెచ్చిచ్చేవారు అతని పేరెంట్స్. తనకు కావాల్సింది పొందలేకపోతే అతను అసలు తట్టుకోలేడు. నిజానికి అతను నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిస్తే నేను నీ జోలికి వచ్చే ధైర్యం చేసేవాణ్ణి కాదు. అంటే నాకేం వ్యక్తిత్వం లేదా అంది వినీల కోపంగా. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ కనిపించడం లేదు. కోట్లు ఉన్నా దానితో తమ ఏకైక వారసుని రక్షించుకోలేకపోతున్నామన్న వేదనతో కుమిలిపోతున్నారు అతని తల్లిదండ్రులు. వినయ్ నీ గురించి డైరీలో రాసుకున్నది చదివి నన్ను అడిగారు, ఎలాగైనా బతిమాలి నిన్ను తీసుకురమ్మన్నారు వాళ్ళు. నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పలేకపోయావా? ఆ విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చెప్పగలను? ఒక పక్క వాళ్ళు తమ కొడుకు బతకడమేనని తల్లడిల్లిపోతున్నారు. మా అబ్బాయికి ఏం తక్కువని ఆ పిల్ల మావాడి ప్రేమను తిరస్కరించిందని నిలయసి అడిగింది వినయ్ తల్లి. అది నా హృదయానికి తెలుస్తుంది. ఇప్పుడు కావాల్సింది తర్కాలు కాదు. వినయ్ ఏమైనా అయిపోతే మనిద్దరం కూడా జీవితాంతం అపరాధ బాధంతో కుమిలిపోతాం. వాళ్ళు కూడా తమ కొడుకు కోలుకునే వరకే నిన్ను నటించమంటున్నారు. వాడు కోలుకున్నాక వాడికి మన సంగతి చిన్నగా చెబుదాం. 4 రోజులు నటించావంటే వాడి తల్లికి పుత్రభిక్ష పెట్టిన దాని అవుతాం. వినోద ఆఖరి మాటలు వినీల స్త్రీ హృదయం మీద బాగా పనిచేశాయి. 4 రోజులే, ఆ తర్వాత నటించను అంది వినోద్ నవ్వుతూ. అంతకు మించి నటించినా నేను భరించలేను అన్నాడు. వినయ్ ఉన్న స్పెషల్ రూమ్లోకి అడుగుపెట్టింది వినీల. ఎదురుగా ఉన్న మంచం మీద ఆక్సిజన్ ఆహారం ట్యూబుల ద్వారా ఎక్కుతుంటే అపస్మారకంగా పడి ఉన్నాడు వినయ్. అతని పక్కన క్షణక్షణం ఆవేదన పడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చునుంది అతని తల్లి రేవతి. వినీల రాకను గమనించి ఆమె ప్రశ్నార్థకంగా ఆమె మొహంలోకి చూస్తూ, నువ్వు అని అడిగింది. నేను వినీలని. ఆ పేరు వినగానే ప్రాణం లేచొచ్చినట్లయింది రేవతికి. చప్పున పక్క మీద నుండి లేచొచ్చి వినీల చేతులు పట్టుకొని, నువ్వేనామ్మా వినీలవి, చూడమ్మా నీకోసం వీడెలా అయిపోయాడో, వీణ్ణెందుకు కాదన్నావు, వినయ్లో నీకేం తక్కువ కనిపించింది, వీడు కొన్ని కోట్లకు అధికారి, నిజానికి వీడి కోసం ఎంతోమంది కోటేశ్వర్లు వాళ్ళ కూతుళ్ళని ఇవ్వాలనే తిరుగుతున్నారు. కానీ మాకు కావాల్సింది ఆస్తులు కాదు, వాడి సుఖం. దయచేసి నీ మనసు మార్చుకో, వినయ్ని పెళ్లి చేసుకో అంది ఆవేశంగా. వినీల లోపలి కంగారును అలాగే అణుచుకొని వినయ్ వైపు చూసింది. వినోద్ చెప్పింది నిజమేననిపించింది. వినయ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతన్ని చూస్తే జాలితో పాటు కోపం కూడా వస్తోంది వినీలకి. తనేం బజార్లో కొనుక్కునే వస్తువా పట్టుబట్టి పొందడానికి? తనకిష్టం లేదనగానే ఇలా బిగుసుకుపోయి పంతం చెల్లించుకోవడమేనా? వినయ్ని తను ఒక ఫ్రెండ్గా మాత్రమే భావించగలదు, అంతకు మించి ఊహించలేదు. సదుపాయాలు సంపదలు చూసి ప్రేమించడం తనకు చేత కాదు. డబ్బు లేకపోయినా వినోద్ అంటేనే తన మనసు ఆనందంతో పొంగిపోతుంది. అతని పేరు చెబితేనే తీయని కలలు కంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రేవతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వినీల. ఆహా, ఏం లేదు అంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు వినయ్ తండ్రి హరగోపాల్. వస్తూనే వినీల వైపు ఎవరన్నట్లుగా చూశాడు. ఈ అమ్మాయే వినీల, భార్య చెప్పగానే అతనికి అర్థమైపోయింది. వినీల ఆయనకి నమస్కరించింది. అతను తల పంకించి మళ్ళీ బయటికి వెళ్ళబోతుంటే, డాక్టర్ గారు ఏమన్నారు అని అడిగింది రేవత ఆత్రంగా. ఆయన ఏం జవాబు చెప్పలేదు, మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. రేవతిలో ఆందోళన చోటు చేసుకుంది. చూసావా అమ్మా, ఈయనేం మాట్లాడడం లేదు, వాడిని ఆ దేవుడే కాపాడాలి అంటూ కన్నీరు కార్చింది రేవతి. వాళ్ళ పరిస్థితి చూసి వినీల హృదయం ద్రవించింది. పర్వాలేదంటే, వినయ్కి నయమవుతుంది, మీరేం కంగారు పడద్దు అంది వినీల ఆమె చేతులు పుచ్చుకొని. వినీల మాటతో ఆవిడకి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. నిజంగా నయమవుతుందంటావా అంది ఆశగా. వినీల తప్పకుండా అంది భరోసాగా. వారం రోజులుగా వినీల వినయ్ దగ్గరే ఉంటున్నది. వినోద్ కూడా వచ్చి వినయ్ని చూసి వెళ్తున్నాడు. వినోద్ని చూసినప్పుడు కొండంత ధైర్యంగా అనిపిస్తుంది వినీలకి. ఆ ఇద్దరు స్నేహానికి మించి వారిద్దరి మధ్య మరొకటి లేనట్లు ప్రవర్తించి జాగ్రత్త పడుతున్నారు. ఆ రోజు వినయ్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కళ్ళు తెరవకపోయినా సన్నగా గొణుకుతున్నాడు. బాగా జాగ్రత్తగా వింటే అతను, వినీల విని, ఐ లవ్ యూ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అనడం అందరికీ వినపడింది. ఈ అమ్మాయేనా వినీలంటే అని అడిగారు డాక్టరు. అవును అన్నాడు హరగోపాల్. అతనికి 24 గంటల్లో స్పృహ రావచ్చు. రాగానే అతని ఈ అమ్మాయినే చూడాలని కోరుకోవచ్చు. ఈమెను ఇక్కడే ఉంచండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ ఇరకాటమైన పరిస్థితి చూసి వినీలకి చాలా సిగ్గుగాను బాధగాను ఉంది. వినోద్ ఎదుట వినయ్ తన పేరు కలవరించడం ఆమెకు తనే ఏదో తప్పు చేశానన్న భావన కలిగిస్తోంది. వినోద్ ఆ విషయాన్ని పసిగట్టి, ఊరికే వర్రి కాకు, వినయ్కి స్పృహ వస్తే నువ్వు త్వరలోనే ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడొచ్చు అన్నాడు మెల్లిగా ఊరడిస్తున్నట్లుగా. వినీల మాట్లాడలేదు. వినోద్ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు పొద్దుట వినయ్ తల్లిదండ్రులు తామున్న లాడ్జికెళ్ళి స్నానం చేసి వస్తామని వినీలకి బాధ్యత అప్పగించి హోటల్కి వెళ్ళారు. ఆ గదిలో వినీల ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ వినయ్కేసి చూస్తూ కూర్చుంది. వినయ్ అస్థిమితంగా కదులుతున్నాడు. మాటిమాటికి వినీల విన్ను అంటూ కలవరిస్తున్నాడు. మరో అరగంట కదిలి కదిలి అతను కళ్ళు తెరిచాడు. వినీల కళ్ళు ఆనందంతో మెరిశాయి. వినయ్ అంది సంతోషంగా. వినయ్కి చుట్టూ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవడానికి ఓ పావుగంట పట్టింది. అతను వినీలను చూసి ఒక్క ఉదుటిన వినీల వారిస్తున్నా వినకుండా లేచి ముక్కుకి అమర్చిన ట్యూబులు పీకేసి, విను వచ్చావా, ఐ లవ్ యూ అంటూ ఆమెను గట్టిగా కౌగులించేసుకున్నాడు. అతన్ని విడిపించుకోవడానికి వినీల విఫల యత్నం చేసింది. అంత బలహీనతలోనూ ఉడుంలా పట్టుకున్నాడు వినయ్ వినీలని. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు డియర్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నాడు వినయ్ ఆమెను వదలకుండా. సరిగ్గా అప్పుడే వినోద్ లోనికొచ్చి ఆ దృశ్యం చూసి టక్కున ఆగిపోయాడు. వినీలకి చచ్చిపోతానమంతా సిగ్గేసింది. అవమానంతో కలిగిన బాధతో వినయ్ని బలంగా తోసేసి వినోద్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వడివడిగా లిఫ్ట్ కేసి పరిగెత్తింది. లిఫ్ట్లోంచి బయటకు వస్తున్న రేవతి, హరగోపాల్ వినీలని ఆశ్చర్యంగా చూశారు. వినయ్కి స్పృహ వచ్చింది. అంది ఏం చెప్పాలో తోచక ఆ మాట విని వాళ్ళ మొహాలు సంతోషంతో వికసించాయి. మరి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, ఇప్పుడే నువ్వు వాడిని కనిపెట్టుకుండాలని డాక్టర్ చెప్పారుగా అన్నారు వాళ్ళు. వినీల గచ్చెత్రం లేక తిరిగి వాళ్ళని అనుసరించింది. 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా వినోద్తో హుషారుగా కబులు చెప్తున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయి కొడుకును కౌగిలించుకున్నారు ఆర్తిగా. అప్పుడే వినయ్ని పరీక్షించడానికి వచ్చిన డాక్టరు అతని పరిస్థితి చూసి, మీ అబ్బాయిది కేవలం మానసిక అనారోగ్యం, ఈ అమ్మాయి ఉంటే అతనికి మందులు అవసరం లేదు, 4 రోజులు వాళ్ళిద్దరినీ ఏ హిల్ స్టేషన్కో పంపండి, శుభ్రంగా బాగుపడిపోతారు అన్నాడు నవ్వుతూ. ఆ మాట విని భూమిలోకి కృంగిపోయినట్లు అయింది వినీల. వినోద్ ఆమె వైపు ఓదార్పుగా చూశాడు. ఇవి మీ ఊటీ టిక్కెట్లు, అక్కడ మీకు ఒక కాటేజ్ బుక్ చేశాను, 4 రోజులు హ్యాపీగా తిరిగి రండి అంటూ 2 టిక్కెట్లని వినీల చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు హరగోపాల్. వినీల కంగారుగా చూసింది రేవతి వైపు. ఏం భయం లేదు, మా వాడు అలా తొందరపడే రకం కాదు, కొన్నాళ్ళు నీవు వాడి పక్కన లేకపోతే వాడు మళ్ళీ జబ్బును పడతారని చెప్పారు డాక్టర్లు అందామె నవ్వుతూ. కానీ మా అమ్మగారికి నేను మాట్లాడాను, ఆవిడ ఒప్పుకున్నారు, నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు అంది రేవతి. వినీల దిక్కుతోచక వెంటనే వినోద్ రూమ్కి పరిగెత్తింది. వినోద్ అతని తండ్రికి బాగాలేదని టెలిగ్రామ్ వస్తే అర్జెంటుగా ఊరు వెళ్ళాడని తెలిసి ఆమె హృదయం ఉసూరు మంది. ఒక నిస్సహాయమైన స్థితిలో ఆమె వినయ్తో ఊటీ బయలుదేరింది గత్యంతరం లేక. ఫ్రెండ్స్, ప్లేయింగ్ డాల్ కథని కొంత భాగం ఇప్పుడు విన్నాం కదా. మరి వినీల పరిస్థితి ఏంటైంది ఊటీ వెళ్ళాక అనే విషయం, అలాగే కథ చివరికి ఏమైంది అనే విషయం ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందామా? ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
నమస్తే, దిస్ ఈస్ లిఖిత, యు ఆర్ నౌ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
100 ఏళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అర్థం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మరి తనకి ఇష్టం లేకపోయినా వినీల వినయ్తో ఊటీ బయలుదేరింది. వినోద్కి చెప్దామంటే వినోదేమో ఊళ్ళో లేడు, తండ్రికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ రావడంతో ఊరెళ్ళాడు అనే విషయం వరకు మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ప్లేయింగ్ డాల్ అనే కథలో ఇప్పటి వరకు విన్నాము. మరి ఈ ప్లేయింగ్ డాల్ కథ తర్వాత ఏమైంది? వినీలా ఎవరిని చేసుకుంది? వినోద్నా వినయ్నా? మరి వినయ్ మళ్ళీ వినీలా వినోద్ని ప్రేమించింది అనే విషయం తెలిస్తే ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ ఇప్పుడు కథ తర్వాయి భాగం విని తెలుసుకుందామా? వారం రోజులు అనుకున్న ట్రిప్ 3 రోజుల్లో ముగించుకొచ్చిన ఆ జంటని ఆశ్చర్యంగా చూశారు వినయ్ తల్లిదండ్రులు. వినీలా ముభావంగా తన ఇంటికి వెళ్ళగానే కొడుకుని నెమ్మదిగా అడిగింది రేవతి. ఏంటి అంత తొందరగా వచ్చేశారు అని. ఏం చేయమంటావు? ఓ సరదా లేదు, పాడు లేదు, అసలు మాట్లాడితేగా ఓ పెద్ద పులితో వచ్చిన కుందేలా ప్రవర్తించింది అన్నాడు వినయ్ కోపంగా. ఆ జవాబు విని రేవతి పక్కపక్క నవ్వి, ఇంకెంతలే, మీ పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తాం, వచ్చే వారంలో ఆ 3 ముళ్ళు పడితే అన్నీ చక్కబడిపోతాయి అంది. తల్లి మాట విని ఎగిరి గంతేశాడు వినయ్. సంతోషంతో తల్లిని కౌగిలించుకొని మై స్వీట్ మమ్మీ అన్నాడు ఆనందంగా. ఏంటిది అని అడిగింది వినీల ఆవేశంగా. తెలియనట్లు అడుగుతావే, నీ పెళ్లి శుభలేఖలు అంది వినీల తల్లి రమ. అదే, ఎవరిని అడిగి చేశావు ఈ పని? వినీల ప్రశ్నకి ఈసారి ఆవిడ నిజంగానే తెల్లబోయింది. ఇద్దరూ కలిసి పెళ్లికి ముందే విహారయాత్ర వెళ్ళొచ్చి ఎవరిని అడిగి చేశానంటావే అంది కోపంగా. వినీల నిస్సహాయంగా తల్లివైపు చూసి, నీకెలా చెప్పాలో తెలియడం లేదమ్మా, నేను వినయ్ని ప్రేమించలేదు, వినోద్ని ప్రేమించాను, అతను చచ్చిపోతాడని అతని కోసం ఈ నాటకం ఆడానంతే అంది బాతగా. రమకి అదేం బోతపడలేదు. నాటకమో సినిమాయో నాకు అవేం తెలీదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, మనకే ఎదురు 10 లక్షలు ఇస్తామన్నారు, నీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు, నీకు 10 రకాల నగల సెట్లు పెడతారట, అకస్మాత్తుగా నీ తండ్రి చచ్చిపోతే నేను ఈ సంసారాన్ని అష్ట కష్టాలు పడి ఈడ్చుకొస్తున్నాను, తంతే బూర్ల బుట్టలో పడటం అంటే ఇదే, ఆ కాణికి ఠికాణా లేని వినోద్ని చేసుకొని ఏం బాగుకుంటావు, వాణ్ణి మర్చిపో అంది డబ్బు విలువ తెలిసిన ఆమె తల్లి. వినీలకి తన ప్రేమ గొప్పదనం గురించి తల్లికి చెప్పగల స్థితిలో లేదు. రిభున వినోద్ దగ్గరికి పరిగెత్తింది. వినీల వెళ్ళేసరికి వినోద్ తన సామాను ప్యాక్ చేసుకుంటున్నాడు. తలెత్తి వినీలకేసి చూసి కంగ్రాట్స్ అన్నాడు. వినీల అతని వైపు దిగ్భ్రమగా చూసి ఎందుకు అంది. తెలియనట్లు అడుగుతున్నావే, కోటీశ్వర్ల కోడలు అవ్వబోతున్నావుగా అన్నాడు. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? ఇదంతా నాకు తెలియకుండా జరిగింది వినోద్ అంది వినీల ఎగదన్నుతోన్న దుఃఖాన్ని అదిమి పెడుతూ. హనీమూన్కి వెళ్ళడం కూడానా అని అడిగాడు అతను వెటకారంగా. నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, వాళ్ళు నన్ను గమ్మత్తుగా ఇరికించేశారు, నీకు చెప్పాలని వచ్చాను, నువ్వు ఊరు వెళ్ళావని తెలిసి దిక్కు తోచలేదు. వినీల జవాబు విని హేళనగా నవ్వాడు వినోద్. అందుకని హాయిగా ఎంజాయ్ చేసి వచ్చానంటావు. ఆ మాటతో వినీలలోని సహనం చచ్చిపోయింది. నువ్వేగా నేను కాదన్నా వినకుండా ఈ నాటకం ఆడించింది, ఇప్పుడు నన్నే తప్పుపడతావా అని అడిగింది ఆవేశంగా. నాటకం ఆడమంటే పూర్తిగా జీవించమని కాదు, నాకు కాబోయే భార్య మరో వ్యక్తితో ఒంటరిగా 3 రోజులు కలిసి ఉందని తెలిసి కూడా తప్పు జరగలేదు అనుకునే సంస్కారం నాకు లేదు, అయినా నీకేం లోటని తంతే రిజర్వ్ బ్యాంక్లో పడ్డట్లయింది నీ పని, వస్తాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇక ఆల్ ద బెస్ట్ అంటూ బ్యాగ్ తగిలించుకొని సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోతుంటే ప్రాణమున్న శవంలో నిలబడిపోయింది వినీల. రివ్వున సుడిగాలిలో వచ్చిన వినీలని నిర్లిప్తంగా చూసింది రేవతి. మీరు నా జీవితం నాశనం చేశారు అంది ఆవేశంగా. బాగు చేద్దామనుకున్నా, నీకు అంతస్తు లేకపోయినా నా కొడుకు నువ్వు లేకపోతే బతకడని తెలిసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు అంది రేవతి. ఆమె మాట విని తెల్లబోయింది వినీల. నేను అసలు మీ అబ్బాయిని ప్రేమించలేదు, వినోద్ని ప్రేమించాను, మీ అబ్బాయి చావబతుకులతో పోరాడుతున్నాడని 4 రోజులు నాటకం ఆడమంటే ఆడాను, నాకు తెలియకుండానే నన్ను అడగకుండానే మీరు మా ఇద్దరికి టిక్కెట్లు తెప్పించి బలవంతంగా ఊటీ పంపించారు, శుభలేఖలు వేయించారు, ఇది తెలిసి వినోద్ నన్ను అసహించుకొని వెళ్ళిపోయాడు. నా బతుకుని సర్వనాశనం చేశారు అంది ఎంతో ఉద్వేగానికి గురవుతూ. నువ్వు వినోద్ని ప్రేమించినట్లు చెప్పలేదు ఎందుకని? నా స్నేహితుణ్ణి ప్రేమించిన అమ్మాయిని కావాలని కోరుకునేంత మూర్ఖుణ్ణి కాదు నేను. నేను వెడ్డింగ్ కార్డు ఇద్దామని వినోద్ రూమ్కి వచ్చి అక్కడ మీ సంభాషణ అంతా విన్నాను. సారీ, మన పెళ్లి జరగదు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినోయ్. వినీల తెల్లబోతూ రేవత్ వైపు చూసి నిస్సహాయంగా వెనుతిరిగింది. వినీల ఆ పిలుపుకి సర్పద్రష్టలా నిలబడిపోయింది. వినీల, ఇందాకేమన్నావు? నీ జీవితాన్ని నేను నాశనం చేశానని కదూ? కాదు, నీ జీవితాన్ని నాశనం చేసింది నువ్వు మనసారా ప్రేమించిన వినోద్. 10 లక్షలకి అతను అమ్ముడిపోయాడు. ఆ డబ్బు కోసం ప్లాన్ అంతా చెప్పింది అతనే. వినయ్ అంతా వినకపోతే అతని ప్లాన్ ప్రకారం నీ పెళ్లి జరిగిపోయి ఉండేది. నువ్వు హాయిగా ఉండేదానివి. ఇంతకీ నువ్వు దురదృష్టవంతురాలివి. వినోద్ ఈ పాటికి బాంబే చేరి వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉండి ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నువ్వు ప్రేమించిన వ్యక్తికి ఏమాత్రం ఔన్నత్యం లేదని అంతే. ఈ సంగతి విన్న వినీల ఏమై ఉంటుందో చెప్పడం అనవసరం. బతకలేకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. చచ్చిపోయే ధైర్యం లేకపోతే పిచ్చిదవుతుంది. ఇది ఫ్రెండ్స్ ప్లేయింగ్ డాల్ కథ. మనకి తెలుగులో కూడా ఆడది ఆట బొమ్మ అనే నానుడి ఉంది. మరి ఈ కథలో వినీల కూడా కథకి తగ్గట్టుగానే, టైటిల్కి తగ్గట్టుగానే ఇద్దరి మగవారి మధ్య ఆటబొమ్మగా మారిపోయింది. అయితే ఇందులో రేవతి గారి పాత్ర చాలా ఔన్నత్యంగా ఉంది. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది అని తెలిసి కూడా ఆ అబ్బాయి మంచివాడని కాదు, మంచివాడు కాదు అని తెలిసి డబ్బుకి విలువ ఇస్తాడు తప్ప మనసుకు విలువ ఇవ్వడని తెలిసి కూడా తన కొడుకు కోసం ఆ అమ్మాయిని, రెండోది ఏంటంటే ఆ అబ్బాయి నుంచి తప్పించడానికి ఒక ఆడదాన్ని రక్షించాలి అనే కేవలం ఆ మంచితనం ఒక్కటను కొడుకు కూడా ఇష్టపడ్డాడు. కనుక అయితే ఆవిడ కావాలనుకుంటే ముందే చెప్పు ఉండొచ్చు ఇలాగ వినోద్ వినీల ప్రేమించుకున్నారు అనేసి. కానీ కొడుక్కి చెప్తే కొడుకు మనసు ఏమైపోతుందో అని కూడా భయపడింది ఒక తల్లిగా. కానీ ఆ చెడుగా ప్రవర్తిస్తున్న వినోద్ బారి నుండి వినీలని రక్షించడానికని ఆవిడెంతో పెద్ద మనసుతో కొడుక్కి వినీల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చింది. కాకపోతే అనుకోకుండా వినయ్ వాళ్ళిద్దరి సంభాషణని విని ఆ అమ్మాయిని తిరస్కరించాడు. ఇంకా వినోద్ అయితే ముందు నుంచే అవకాశవాది అనే విషయం మనకి తెలుస్తుంది. మరి ఇంకా వినీల పరిస్థితి నిజంగా దారుణంగా ఉంది ఇప్పుడు. శారద గారి కథలు మానవ సంబంధాలు, మానవ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. కల్పితాలు, ఊహలు ఉండవు. ఆవిడ ముందరే చెప్పారు, ఆవిడకి ఎదురుపడ్డ ఒక సంఘటన లేకపోతే చదివిందో ఏదో, అంటే పేపర్లో ఎక్కడో ఏదో సంఘటన జరిగిందని, నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని తీసుకొనే కథగా మలుస్తాను, ఒక కథగా నా మస్తిష్కంలో రూపుదిద్దుకుంటుంది ఆ సంఘటన అని ఆవిడ ముందుగానే చెప్పారు. కనుక మరి ఈ కథకి ప్రేరణ ఏ సంఘటన కానీ చాలా దారుణం అని అనుకోవాలి. ఇలా ఎందరు అమ్మాయిల జీవితాలు బలైపోతున్నాయో కదా. ఈ కథ మన దేశం పక్షపత్రికలో జనవరి 15వ తారీఖున 1994 వెలువడింది. ఇవి ఫ్రెండ్స్ ఈనాటి కథలు. మరి వచ్చే వారం మళ్ళీ శ్రీమతి మన్నెం శారద గారి మరో 2 కథలతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఈనాటి కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజా పీసపాటి. ఆల్వేస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇదేనా తెలియ కానుక ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేనా ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం,
ఓహో,
ఈ విడియం, ఇదేలే ఇదేలే